అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ఒక 2 గంటల పాటు యాంత్రికమైన మీ సెల్ఫోన్ని కట్టేసి ఈ మహనీయుడి గళ్ళ నుంచి జాలువారే అమృత ధారలు మనపై వర్షించడానికి మనం ఉద్యుక్తులు అవుతున్నామో ఆ ధారల్లో తడిసి ముద్దవటానికి మీరు సంసిద్ధులు కావలసిందిగా వినతి చేస్తూ, నమామి శంకరాచార్యం సర్వలోకైక పూజితం భజే శ్రీ భారతీ తీర్థం శారదాపీఠ సద్గురుం అర్చయిష్యే జగత్పూజ్యాం శారదాం విశత ప్రభాం స్మిత పద్మాసనాం దేవీం త్రయంబకీం శశిభూషణాం. శంకర భగవత్పాదులు నేల 4 చెరుగులా కాలినడకన విస్తృతంగా పర్యటించి ఈ పవిత్ర కర్మభూమిపై చతుర్నామనాయ పీఠాలను సుప్రతిష్టం గావించిన విషయం ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన మీ అందరికీ విదితమే. ఈ పీఠాలన్నిటిలో అత్యంత మహాశక్తివంతమై భారతదేశంలోనే కాదు ఇవాళ విశ్వపరివ్యాప్తంగా శంకర భగవత్పాదుల అద్వైత అమృతాన్ని అందరికీ అందించడంలో ఒక జగజ్జయమానంగా విరాజిల్లుతున్నటువంటి మొట్టమొదటి పీఠం శ్రీ శృంగేరి జగద్గురు శారదాపీఠం. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పర్వత శ్రాణువుల్లో సుందర మనోహరంగా విరాజిల్లేటువంటి శారదాంబ పద సన్నిధిన ఈ పీఠం అందరిపై ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ప్రస్తుత పీఠాధిపతి మన గుంటూరు వాసులంతా అదృష్టం చేసుకున్నటువంటి నరసరావుపేట వాస్తవీయులు పూర్వాశ్రమంలో మద్గురుదేవులు పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అకుంఠిత దీక్షా దక్షతలతో శృంగేరి శారదాపీఠం శాఖోపశాఖలుగా విస్తరించి యుగాల నుంచి అనూచారంగా అనుసరంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొడిగట్టిపోకుండా దేదీప్యమానంగా ప్రకాశించడానికి స్వామివారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా విరాజిల్లుతూ ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నది శృంగేరి శారదాపీఠం. ఆ పీఠానికి అనువర్తింపచేయబడి శారదాంబ, మీకు తెలుసు భారతదేశంలో చాలా దేవాలయాలున్నాయి, చాలా క్షేత్రాలున్నాయి, అనేక చోట్ల అమ్మ కొలువు తిరుగుతూనే ఉంది. కానీ సంపత నగర్లో మనం చేసుకున్న ఏ పూర్వజన్మ ఫలమో కానీ అమ్మవారు నిత్యం రమణీయంగా నేత్రపరమంగా మనోహరంగా మనకు దర్శనమిస్తున్నది. పూలలో నా తల్లి పూబంతిలాగుంది, ఆ తల్లి మోములో చేమంచిలాగుంది, జలతారు నా తల్లి జగదేకమోహిని. అమ్మవారు జగద్నేకమోహినిగా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ విద్యాం శివబాంబ భాగలయాం హ్రీంకార మంత్రోజ్వలాం శ్రీ చక్రాంకిత బిందుమత్స్య వసతిం శ్రీ మత్సభానాయకిం శ్రీమషణ్ముఖ విఘ్నరాజ జననీమని శంకరులు ప్రస్తుతించినటువంటి ఆ శారదాంబ ఇక్కడ మనకు దర్శనమిస్తున్నది. అమ్మవారిని ఒక పర్యాయం చూస్తే చాలు, మనకు అభీష్టాల ఇట్టే నెరవేరుతాయి. అలాంటి దివ్య భవ్య మనోహర సుందరాకృతిలో కొలువు తీరిన ఆ అమ్మ సన్నిధిన పూర్వజన్మ ఫలం ఫలితంగా జన్మ సంస్కార ఫలితంగా వచ్చినటువంటి ఓ పవిత్ర కార్యక్రమాన్ని శ్రీమాన్ మా కుటుంబానికి, నాకు, అంతకుమించి మీ అందరికీ అత్యంత ఆత్మీయులు సహృదయులు సుహృదయులైనటువంటి శ్రీమాన్ పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు గారు గత అనేక దశాబ్దాలుగా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. జగద్గురు ప్రవచన మందిర వేదిక పైన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రఖ్యాతి వహించినటువంటి యతీశ్వరులు, పీఠాధిపతులు, పరివ్రాజకులు, స్వామీజీలు, మాతాజీలు, అంతకుముందు సుప్రసిద్ధ పండితులను ఆహ్వానించి వారిని సముచితంగా సత్కరించుతున్నారు. అందులో భాగంగానే ఈ వేసవి మాసంలో ఫాల్గుణ మాసం ముగింపు దశకు వచ్చింది, చైత్ర మాసంలోకి మనం అడుగెడుతున్నాం. ఈ చల్లని సాయంకాలం వేళ మన ముందు ఒక పుంభావ సరస్వతి కడ కొలువుతీరున్నారు. ఒకమారు వెనక్కి వెళితే కవెంటే ఎవరు, కవితలకు కవరు, కవిత్వాల శవరు కాదనేది ఎవరు, కవిజే టవర్, కవి లోకజ్ఞుడు, సర్వజ్ఞుడు, ప్రాజ్ఞుడు, విఘ్నుడు, కవి కిరీటము లేని విశ్వనేత, కవనీయ కావ్య కళావిధాత, ఏలగలడు రాజ్యము రచించగలడు పద్యము ప్రకృతి అతక ఆడికి బోధ్యము. ఇది మన డాక్టర్ ప్రసాదరాయ కులపతి విషయంలో నిత్య సత్య సమ్మతం. రవీంద్రనగర్ నుంచి అంటార్కిటా దాకా, ఆరగ్రహారం నుంచి సౌత్ ఆఫ్రికా దాకా, బాపట్ల నుంచి బరిభం దాకా, చికాగో నుంచి అనేక దేశాలలో వాడవాడలా తన గళాన్ని సాహిత్య సాంస్కృతిక సారస్వత వైభవంగా నిత్యం ప్రతిధ్వంపజేసినటువంటి ఒక పుంభావ సరస్వతి మన ముందు ఇక్కడ ఆవిష్కృతులై ఉన్నారు స్వామీజీ. ఏ పూర్వజన్మ ఫలితమో వారికి కృతాళం. మీకు తెలుసు, స్వామీజీ స్వయంగా ఇక్కడ చెప్పున్నారు, భారతదేశంలో ఎన్నో పీఠాలు ఉన్నాయి, శంకర భగవత్పాదులు సుప్రతిష్ఠం చేసిన పీఠాలు విరాజిల్లుతున్నాయి, వాటిలో కేవలం పరమ పూజ్య శ్రీ శృంగేరి శారదాపీఠానికి మాత్రమే మేము కృతాళం పీఠం తరఫున అభివాదం చేస్తామని గతంలో ఇక్కడ స్వామీజీ చెప్పి ఉన్నారు. కాబట్టి శృంగేరి పీఠం వైభవాన్ని మీకు మరొక్కమారు పునశ్చరణ చేస్తూ ఉన్నాను. ఇలాంటి మహనీయమూర్తి కృతాళం పీఠాధిపతిగా 2002లో అభిషిక్తులైన నాటి నుంచి ఈనాటి వరకు అవిశ్రాంతంగా దేశ సంచారం చేస్తూ ప్రపంచంలో నలుదిక్కులకి పర్యటిస్తూ భారతీయ సనాతన ధర్మజ్యోతిని అఖండంగా దేదీప్యమానంగా ప్రజ్వలింపచేస్తున్నారు స్వామీజీ. అలాంటి కృతాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి గళం నుంచి నిన్నటిదాకా కూడా బృందావన గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదిక మీద శివగాథాలహరి ప్రవాహంలాగా జాలివారింది. అక్కడి నుంచి ఈ చల్లని సాయంకాలం వేళ స్వామి గళం నుంచి అద్భుతమైనటువంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. స్వామి మాటల గురించి హరిప్రసాద గారు ఒక్క ముక్క చెప్పమన్నారు. గంభీర వచో విన్యాసంతో గంగా ప్రవాహంగా ఉండేటువంటి స్వామి మాటలు, ఇక్షురసము కన్న, ద్రాక్షరసము కన్న, పాలు కన్న, తేనె కన్న, ఇక్షురసము కన్న, ద్రాక్షరసము కన్న, పాలు కన్న, తేనె కన్న, మన కృతాళం సిద్ధేశ్వరి పీఠ స్వామీజీ వారి మధుర గంభీర వాక్కులే మిన్నాను మీ కరతాళద్వల్లా తెలియజేస్తూ ఉంటాయి. స్వామీజీతో మీకు ఎంత చనువుందో దశాబ్దాలకు పైబడి ఈ జీవికి కూడా అంతే చనువుంది. వందలాది ఉపన్యాసంలో కలిసి వారి సన్నిధిన 4 మాటలు చెప్పే అవకాశం ఆ శారదాంబ నాకు కలిగించింది. ఈవేళ కూడా ఆ అనుగ్రహాన్ని హరిప్రసాదరావు ద్వారా నాకు కల్పించబడింది. మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. యతీశ్వరులు పరమాచార్య ఒక మాట చెప్పారు, శృంగేరి పెద్ద స్వామి గారు ఒకటి చెప్పారు, ప్యాంటు షర్టు వేసుకున్న వాళ్ళలో యతీశ్వరులు ఉండరా అంటే ఉంటారు. మనం దర్శించడానికి ఈ ఐ ఓపెన్ కావాలి. ఇక్కడ మరి యతీశ్వరుడిగా ఉన్నటువంటి కృతాళం జగద్గురులు పూర్వాశ్రమంలో ప్యాంటు షర్టు వేసుకున్న ఆ రోజు నుంచి కూడా ఆయనలో అమ్మ వైభవం తొణికిసలాడుతున్నది. ఆ జన్మ కారణం చేత, ఆ ఉత్తమ సంస్కృతి సాంప్రదాయాలు పుణిగిపుచ్చుకున్నటువంటి కుటుంబం చేత స్వామి ఇవాళ మనకు చూడండి అద్భుతంగా దర్శనమిస్తున్నారు. స్వామి అనుగ్రహ భాషణం చేయబోయే ముందు స్వామి ముందుగా మనకి వసంత ఆగమనాన్ని తెలియజేస్తారని ఆకాంక్షిస్తూ, ఓ వసంతమా నా ప్రియప్రీతమా నా హృది సంగీతమా నా మధు నవగీతమా, నీ రాక ప్రకృతికాంతకు పరవశం నీ అందం జగతికే వన్యల గంధం అని, వస్తావు కన్నెలా తెస్తావు వెన్నెలా పూస్తావు పువ్వులా రుచిస్తావు స్వామి మధుర వాక్యులలోంచి అని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి పరమ పూజ్య జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య పాదాల చరణాల విందకు, అలాగే మా శారదాంబకు స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందో ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇది వేదిక కాబట్టి అందరికి అవసరం. నేను 18 ఏళ్ళ నుంచి ఒక పత్రికలో ఉంటున్నా. శృంగేరి జగద్గురు వారి సన్నిధికి మా తల్లిదండ్రులు నన్ను తోడుకొని వెళ్ళారు. స్వామివారు ఒకటే చెప్పారు, మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా త్యాగమూర్తులు, కడదాకా వాళ్ళిద్దరిని వదిలిపెట్టుకుంటూ ఉంటావా అన్నారు. సరే ఉంటాను స్వామి అన్న. మరి పాత్రికేయుడిగా ఉంటే నేను ఎట్టా బతకాలి స్వామి అన్న. అలానా అని చెప్పి 2 వినాయకులు నాకు ఇచ్చారు, నా బ్యాగ్లో ఉంటాయి ఇప్పుడు మా హరిగారికి తెలుసు. అంటే గురుకృప ఎలా ఉంటుందంటే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ బ్యాగ్లో 2 వినాయకులు ఉంటూనే ఉంటే ఎప్పుడు బ్యాగ్ ఖాళీ ఉండదు. ఆయన అనుగ్రహం అలాంటిది. గురువుని నమ్ముకుంటే, గురు పాదాలను ఆశ్రయిస్తే, వారి కరుణుంటే ఎలా ఉంటుందని చెప్పటం కోసం చెప్పాను. మన బాధలను ఇట్టే తీసేస్తారు. అలాంటి సద్గురు పాదాలను ఆశ్రయించాలి అని కోరుకుంటూ, స్వామి ఇప్పటికీ 7:30 అయింది, మీరు లలితా గాథా లహరిని మా ముందు ఆవిష్కరించవలసిందిగా సప్రశ్రేయంగా సవినయంగా ఈ ఆస్తిక మహాజనుల పక్షాన వినమ్రంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.
నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళ మఠ యోగీశం మౌనస్వామి నమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. ఈ పరమ పవిత్రమైన శారదాదేవి ఆలయంలో శృంగేరి పీఠ మహత్వకాంతులు విరజిమ్ముతున్నటువంటి ప్రదేశంలో భవ్యమైన దివ్యమైన భారతీతీర్థ మహాస్వామి యొక్క అనుగ్రహ వీక్షణలు ప్రసరించినటువంటి ప్రదేశంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం, లలితాదేవి యొక్క చరిత్ర, దాని గురించిన కొన్ని విశేషాలు కొద్ది రోజుల పాటు ప్రస్తావించటానికి చేసే ప్రయత్నం. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి పోలిశెట్టి శ్రీ హరిప్రసాదరావు గారు, ఆ పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరికీ అందించటానికి ఒక కర్తవ్యాత్మకమైనటువంటి కృషిని చేశారు, చేస్తున్నారు. వారిని పరమేశ్వరి యొక్క ఆశీస్సులు అందుకునేలా భావిస్తూ గౌరీశంకర్ గారు సమయ సముచితమైనటువంటి రీతిలో ప్రేమతో భక్తితో అభిమానంతో చక్కటి విషయాలు చెప్పారు. లేకపోతే కొద్ది ఉత్ప్రేక్షలు అతిశయోక్తులు ఉంటే ఉండవచ్చు, ప్రేమ ఎక్కువైనప్పుడు అభిమానం ఎక్కువైనప్పుడు కొంచెం అతిశయోక్తులు వస్తాయి. అందులో కవితా హృదయం గనక ఉండేటట్లయితే దాంట్లో ఆ ఉత్ప్రేక్షల యొక్క వైభవం మరింతగా వస్తూ ఉంటుంది. సహజం అది. ఆ భావనను హృదయగతం చేసుకుంటూ పరమేశ్వరి అయినటువంటి శారదాదేవి, జగన్మాత అయినటువంటి లలితాదేవి, అరుణారుణంబైన అధరాధరంబులో వశ్యశక్తులు దాల్సు భవ్యశక్తి. అరుణారుణంబైన అధరాధరంబులో వశ్యసిద్ధులు దాల్సు భవ్యశక్తి. హైరణ్య గర్భ విద్యారహస్యమునేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి. వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్మునిరిగిన రసికరాజ్ఞి. ముందు వెనకలు లేని పురుటి నొప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మపట్ట మహిషి. సారకవిలోక కంఠ ఘంటారవము రసజగత్సృష్టికాదిమరంగభూమి. సకల సమ్మోహక మహేంద్రజాల విద్యా శారదాదేవి నా నాలోన సాగుగాక. పరమేశ్వరి అయిన శారదాదేవి నాలో నిరంతరం వర్తించునుగాక అని భావిస్తూ లలితా పరమేశ్వరి ఉపదేశమునరించే కృపతోడయే దేవి శత్రుంజయంబైన శాక్త విద్యా అరుణారుణంబైన తరుణ సుందరమూర్తి దర్శనం విచ్చనే ధర్మవీరా. పిలిచి స్వయముగా పీఠత్రయాధీషు చేసినే మహనీయ సిద్ధమాత రచయింపజేసనే రసమహాసమ్రాజ్ఞి ఘనరహస్యంబైన తన చరిత్ర సుకవిగా తీర్చి దివ్యమవు స్ఫురణనిచ్చి యోగిగా మార్చే నన్ను ఏ రాగమూర్తి ఆ సకల నేత్రి సిద్ధేశ్వరి సవిత్రి. నాదు హృదయాన ఎప్పుడు నడచుగాక. పరమేశ్వరి అయిన లలితాదేవితో నాకు అనుబంధం చాలా విచిత్రమైనటువంటిది. నేను చిరకాలంగా బృందావనేశ్వరి అయిన రాధాదేవి అంటే ఇష్టం కలిగిన వాణ్ణి. జగన్మాత అయిన కాడి అని అంటే అనుబంధం కలిగినటువంటి వాణ్ణి. ఈ ఇద్దరు దేవతల కరుణా రసప్రసారం జీవితంలో అందుకొని దానితో ముందుకు వెళ్ళాలి, తరించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాణ్ణి. బృందావనేశ్వరి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి నన్ను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. 5000 ఏళ్ల క్రింద బృందావన ధామంలో నేను తపస్సు చేసి ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి సర్పయాగం నుండి ఒక నాగజాతి నాయకుడుగా ఉంటూ ఆ సర్పయాగంలో పడకుండా రక్షించింది పరమేశ్వరి అయిన రాధాదేవి. ఆ తర్వాత అనేక జన్మలు గడుస్తూ వచ్చినాయి. హిమాలయాలలో కాళీదేవి సాధన, ఆమె అవతరణ, అక్కడి నుండి ఆ దేవత ఇటీవల గుంటూరు రావటం, కంటకులైన శాత్రవుల గర్వము కర్వము సేయ అల్లముక్కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి నా ఇంటికి వచ్చి హోమగృహము ఎర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతి మానుష కాళీ కరాళి గొల్చెదన్ అని పరమేశ్వరి అయిన కాళీ అనుగ్రహంతో ఉంటూ, ఇదో చిన్న ఉద్యోగం, ఇక్కడ స్థానికంగా ఉన్న హిందూ కాలేజీలో 40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత బృందావనం వెళ్ళిపోదాము, అక్కడ ఉందాము, జీవిత శేషం అక్కడ ఉండాలి అని అనుకున్నాను. జీవన సాంధ్య వేళలను చిత్తము సర్వము రాసరమ్య బృందావన కాననాంతరపు దారులలో తిరుగాడు వెళ్ళలన్ నీవిటు తెచ్చినావు జననీ యతిలోకపు పట్టమిచ్చి నన్నే విధి చేయవు నితివో నీదగు చిత్తము నాదు భాగ్యమున్. ఎక్కడికో వెళదాము అని అనుకుంటే పరమేశ్వరి అయిన లలితాదేవి కొరతాళన్రా అని ఆజ్ఞాపించింది. ఆనాడు దివ్యమైన స్ఫురణను ఇచ్చి 100 సంవత్సరాల క్రింద ఉన్న మౌనస్వామికి నేనిచ్చినటువంటి మాటను గుర్తు చేసింది. మా గురువుగారు శివచిదానంద భారతీస్వామి దగ్గర నేను సన్యాసం తీసుకొని నేను బృందావనం వెళ్ళిపోతున్నాను అంటే ఆయన అన్నారు, అమ్మవారు మీతో మాట్లాడుతుంది, కుర్తాళానికి రావాలని నా కోరిక, ఆ విషయం అడగండి అన్నాడు ఆయన. అంటే అప్పుడు లలిత పరమేశ్వరి సిద్ధేశ్వరి పీఠదేవత ఆమెను ప్రార్థించాను, తల్లి నా కర్తవ్యం ఏమిటి, నువ్వు కుర్తాళానికి రా అన్నది. రాధాదేవిని అడిగాను, అమ్మా నేను నీ దగ్గరికి వద్దామనుకున్నాను, అంటే ఏమి నేను కుర్తాళని రానా, నువ్వెక్కడుంటే అక్కడికి వస్తాను అని ఆజ్ఞ అనుజ్ఞ ప్రసాదించింది. దాంతో కుర్తాళ పీఠ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. మహనీయుడైన శృంగేరి పీఠాధిపతి ఆజ్ఞ వల్ల మౌనస్వామి ఆ మఠాన్ని ప్రారంభించారు. కుర్తాళలో సన్యాసులు ఉండటానికి మఠము లేదు, ఇక్కడ మఠాన్ని స్థాపించు అన్నారు మౌనస్వామితో ఆ ప్రాంతంలో చాతుర్మాస్య దీక్షకు వచ్చిన శృంగేరి స్వామి. దానితో కుర్తాళలో మఠం ప్రారంభమైంది, సిద్ధేశ్వరీదేవి స్థాపన జరిగింది. 25,000 సంవత్సరాల క్రింద హిమాలయాలలో సిద్ధేశ్వరీదేవిని అవతరింపజేసినటువంటి మహాపురుషుడైన సిద్ధయోగి అచ్యుతానంద సరస్వతీ స్వామి, ఆయన తన శిష్యుడైన మౌనస్వామికి సిద్ధేశ్వరీదేవిని ఇచ్చి పంపించాడు కుర్తాళానికి. అక్కడ సిద్ధేశ్వరీదేవిని గురువుగారి ఆజ్ఞతో స్థాపించాడు మౌనస్వామి. సిద్ధుల యొక్క మార్గాలు చిత్రమైనటువంటివి. మౌనస్వామికి నాకు ఉన్న అనుబంధం ఆనాడు బయటికి వచ్చింది, మౌనస్వామి చెప్పారు. 300 ఏండ్లు ఇటీవల తెలిసిన అనుబంధం, తర్వాత తెలిసిన అనుబంధం. 4,000 ఏండ్ల క్రింద మనిద్దరం కుర్తాళం వచ్చాం మొదటిసారి అన్నారాయన. ఆయా విశేషాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, లలితయైన సిద్ధేశ్వరిని కుర్తాళపీఠంలో ఎలా స్థాపించటం జరిగింది, ఆ విచిత్రమైన గాథ, ఆ సన్నివేశాలు అద్భుతమైనటువంటివి. ఆ పరమేశ్వరిని సాక్షాత్కరింపజేసుకున్నాడు అచ్యుతానంద సరస్వతీ స్వామి. సిద్ధేశ్వరి సిద్ధమాత అని లలిత సహస్రనామాలలో ఉన్నటువంటి ఒక నామం, ఆ సిద్ధేశ్వరిని అవతరింపజేయటం వల్ల అచ్యుతానంద సరస్వతీ స్వామికి 25,000 సంవత్సరాల స్మృతి కలిగింది. ఒక వ్యక్తి వయస్సు ఎంత అన్నారనుకోండి, వ్యక్తి యొక్క వయస్సును నిర్ధారించటం ఎట్లా, నేను ఫలానా అప్పుడు పుట్టాను, నా పుట్టిన తేదీ ఇది, అది అందరూ చెప్పగలరు, అది ఈ శరీరము యొక్క వయస్సు. అచ్యుతానంద సరస్వతీ స్వామి శారీరకంగా ఆయన వయస్సు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంది మౌనస్వామి అక్కడికి వెళ్ళేసరికి, కానీ సిద్ధేశ్వరి సిద్ధమాత అయిన ఆ త్రిపుర సుందరి ఆజ్ఞ అనుజ్ఞ, ఆమె యొక్క కరుణ వల్ల ఆయన 25,000 సంవత్సరాల స్మృతిని పొందాడు. తాను దత్తాత్రేయుణ్ణి శిష్యుణ్ణి అని తెలుసుకున్నాడు, పరశురాముని యొక్క కరుణకు పాత్రుడైన వ్యక్తిని అని గ్రహించగలిగాడు. ఆ శక్తిని దేవతలిస్తారు. కనుక ఒక వ్యక్తి వయస్సు నిర్ణయించటం అని అంటే ఈ శరీరంలో వయస్సు ఎంత అది అందరూ చెప్తారు. ఒక వ్యక్తికి ఏదైనా గుర్తొచ్చిందనుకోండి, ఒక జన్మ గుర్తొచ్చిందనుకోండి, గుర్తొస్తే అప్పుడు వయస్సు ఎంత అది కలుపుకోవాలి. ఆ మధ్య కొద్ది కాలం కింద నేను ఆశ్రమంలో ఉండగా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక మంత్రి గారి భార్య వచ్చింది. వచ్చి, స్వామీజీ నేను ఇక్కడ ధ్యానం చేయొచ్చునా అన్నది. అదేమిటమ్మా ఆ సందేహం ఎందుకు కలిగింది అని అంటే, నేను హిందువును కాదు, నేను మైనారిటీ మతాలకు చెందిన వ్యక్తిగా మా వారు మంత్రివర్గంలో ఉన్నారు, నాకు ధ్యానం చేయటం అభ్యాసం ఉంది, మిమ్మల్ని గురించి విన్నాను, ఈ దేవతను చూద్దామని వచ్చాను, నేను ఇక్కడ ధ్యానం చేయొచ్చునా అన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని దేవత అని నమ్మి వస్తే ధ్యానం చేయటానికి ఎటువంటి అభ్యంతరము లేదమ్మా అన్నాను అని ఒక సంప్రదాయాన్ని చెప్పాను. మన రాష్ట్రానికి గవర్నర్గా ఒకప్పుడు ఉన్నటువంటి అబ్రహాం అనేటువంటి ఆయన తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి స్వామి దర్శనానికి వస్తున్నాను అని కబురు చేశాడు. గవర్నర్ గారు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. మహాద్వారం దగ్గర నుంచి తీసుకెళ్తుంటే అక్కడుండే ప్రధాన అర్చకుడు ఒక చిన్న ప్రశ్న వేశాడు. గవర్నర్ గారు, మిమ్మల్ని ఆపగల శక్తి మాకు లేదు, మీరు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు, మీరు స్వామి దర్శనానికి వస్తున్నారు అని అంటే ఒక ప్రశ్న వేస్తాను, మీరేం అనుకోకపోతే వెయ్యండి అన్నాడు ఆయన. అంటే, మీరు ఈ వెంకటేశ్వర స్వామిని దేవుడు అనుకోని నమ్మి చూడటానికి వస్తున్నారా, లేకపోయేటైతే ఈ విగ్రహాన్ని ఎప్పటిరా ఇది, ఎన్నేళ్ల కింద చెక్కబడింది, ఇని ఆర్కియలాజికల్ విశేషాలు, పురావస్తు సంబంధమైన విశేషాలు చూడటానికి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వస్తున్నారా అన్నారు. నేను దేవుడని నమ్మి వస్తున్నాను అన్నాడు ఆయన. అయితే అది మా విజిటర్స్ బుక్లో రాయండి అన్నాడు. ఆయన వ్రాసి సంతకం పెట్టాడు. ఇప్పటికీ కూడా టీటీడీ రికార్డ్స్లో గవర్నర్ గారి సంతకం ఉన్నటువంటి ఆ వాక్యం ఉన్నది, నేను దేవుడని నమ్మి వచ్చాను అన్నాడు అబ్రహాం. క్రైస్తవ మతానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్. అలా దేవతలను చూడటానికి వచ్చినప్పుడు అభ్యంతరమేం లేదమ్మా, దేవతను నమ్మి వస్తే ధ్యానం చేస్తానన్నావు, చెయ్యి అన్నాను. ఆమె ధ్యానం చేసి, స్వామీజీ నాకు నా పూర్వజన్మ కనిపిస్తున్నదండి ఇక్కడ అన్నది. అలాగా తల్లి అన్నాను, నేను ఎర్రటి పంచె కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని మగవాణ్ణై పూర్వజన్మలో మీ శిష్యుణ్ణైనట్టుగా నాకు కనిపిస్తున్నదండి అన్నది ఆవిడ. చాలా సంతోషమమ్మా, ఇంకా ధ్యానం చేయి, ఇంకా ఏమైనా కూడా తెలుస్తుంది, దానికి ఏమున్నది, పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉంటే ఎన్ని విశేషాలైనా తెలుసుకోవచ్చును అని అన్నాను. అలా దేవతల యొక్క అనుగ్రహం ఉంటే, ఆనాడు అచ్యుతానంద సరస్వతీ స్వామి ఆయన మహాపురుషుడు కనుక కొన్ని వేల వేల సంవత్సరాల స్మృతి వచ్చింది ఆయనకు, మౌనస్వామి ఆయన శిష్యుడై లలిత పరమేశ్వరిని కుర్తాళల్లో హిమాలయాల నుండి తెచ్చి స్థాపించారు ఇక్కడ, శృంగేరి స్వామి అనుజ్ఞ అలా వెలసినటువంటి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠం, ఆ దేవతను ఆశ్రయిస్తే పరమేశ్వరిని ఆశ్రయిస్తే ఆమె మంత్రాన్ని జపం చేస్తే దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస అంటాడు, కాళీదేవిని అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి సాక్షాత్కరించుకొని అనేక తాంత్రిక సాధనలు చేసి మహాద్భుతమైన శక్తులు సాధించిన తర్వాత ఆయన జపమాలిక పట్టుకొని ఒక్కొక్క దేవతను పిలిచేవాట. ఒక జపమాల 108 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి ఆ మాలిక తిరిగేసరికి మళ్ళీ కొలికిపూస దగ్గరికి వచ్చేసరికి ఆ దేవత కనిపించేది, ఎదురుగా వచ్చి నిల్చుండేది. ఆయన అలానే లలితాదేవిని కూడా పిలిచాడు. లలితా మంత్రంతో ఆమె వచ్చి నిల్చున్నది, పూజ చేశాడు. ఆయన అంటాడు, నేను ఎందరు దేవతలనో చూశాను, ఎందరి అనుగ్రహాన్నో పొందాను, కానీ లలితాదేవి అంత అందమైన దేవతను ఇంకెక్కడా చూడలేదు, చాలా అందంగా ఉన్నది, సర్వదేవతలలోకి సౌందర్యము మూర్తీభవించినటువంటి దేవత ఆమె, అరుణాం కరుణాతరంగితక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అరుణారుణ సుందరమైనటువంటి ఆ దేవత, అంత అందమైన దేవత ఇంకెవరూ లేరు అని అంటాడు ఆయన. ఆ దేవత చిరునవ్వు నవ్వితే, ఆమె ప్రేమతో చూస్తే, వాత్సల్యంతో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. అది ఒక్కసారి ఇటీవల ఒక విచిత్రం జరిగింది. దక్షిణ దేశంలో సుమారు ఒక 15 సంవత్సరాల క్రింద నేను ఇంకా పూర్వాశ్రమంలోనే ఉన్నాను. దక్షిణ దేశంలోని ఒక పీఠాధిపతి ఒకరోజు ఫోన్ చేశారు. నేను ఇంకా ప్రసాదరాయ కులపతిగా ఉన్నప్పుడు మా పీఠానికి సంబంధించినటువంటి ఒక భద్ర మహిళను, పెద్ద ఆమెను మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నారు. చెప్పండి స్వామి, దేనికి అన్నాను. అంటే ఆమెకు మీరు షోడశి లలిత మంత్రాన్ని ఉపదేశించండి అన్నారు. అదేమిటి, మీరు పెద్దలు, మీరు ఉపదేశించక నన్ను ఉపదేశించమని ఎందుకు ఆదేశిస్తున్నారు అన్నాను. అంటే ఆమె దేవతను చూడాలనుకుంటున్నది, దేవతను చూడాలనుకుంటున్నది, అందుకని పంపిస్తున్నాను మీ దగ్గరికి. అంటే దేవతలను చూపించటం నా వల్ల అవుతుందా స్వామి, మీరేదో చేయండి, ఆమె చూడాలి, మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నారు. సరే పెద్ద ఆమె ఆ పీఠానికి చాలా ఆస్తులు ఇచ్చింది, మహాధనాన్ని ఇచ్చింది, ఏదో ఆ వాత్సల్యం కొంత ఉన్నది ఆ స్వామికి. ఆమె వచ్చింది నా ధ్యాన మందిరంలో కూర్చున్నది. పరమేశ్వరి అయిన త్రిపుర సుందరి రాజరాజేశ్వరి యొక్క మంత్రాన్ని ఒకసారి చెప్పాను, ఉచ్చరించింది. రెండవసారి చెప్పాను, ఉచ్చరించింది. మూడవసారి చెప్పబోతున్నాను, ఆమె కళ్ళు మూతలు పడిపోయినాయి. శరీరమంతా ఒక నిశ్చల స్థితిలోకి వచ్చింది. విచిత్రమైన ముద్రలతో శరీరం కదిలింది. ఆమె కన్నులు తెరిచి ఒక విచిత్రమైన మందహాసం చేసింది. పరమేశ్వరి ఆమెలోకి ఆవేశించింది. వాడన్ని భక్తితోడ ఒక భామిని వేడగా దివ్య మంత్రమామ్రేడిత రీతి పల్కగనే మేను విలక్షణ కంపముందు ఆ చేడియనావహించి వివశీకరణాద్భుత మందహాసయౌ షోడశికిన్ మహాత్రిపుర సుందరికిన్ మనసార మృక్యదన్. ఆమె నవ్వుతుంటే, ఆమె సహజంగా నవ్వితే నవ్వు ఎలా ఉంటుందో పెద్ద విశేషమేం లేదు, కానీ దేవత వచ్చి నవ్వుతుంటే సమస్త హృదయములను సమ్మోహపరిచేటువంటి ఆ నవ్వు, వివశీకరణాద్భుత మందహాసయౌ షోడశికిన్ మహాత్రిపుర సుందరికిన్ మనసార మృక్యదన్. అలాంటి అందమైన దేవత, దేవతలను చూడాలి. ఈ శరీరం ఉండగానే ఈ జన్మలోనే దేవతలను చూడాలని ప్రయత్నించండి. తపస్సు చేస్తే అసాధ్యం కాదు, అసంభవము కాదు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, డోంట్ పోస్ట్పోన్ టు ది నెక్స్ట్ బర్త్, పోస్ట్పోన్ చేసుకోకండి, ఈ జన్మలోనే చూడటానికి ప్రయత్నించండి. అయితే ప్రయత్నిస్తే వస్తుందండి, ప్రయత్నం చెయ్యాలా, పరమేశ్వరి యొక్క అనుగ్రహం సాధించటానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో చిక్కులు వస్తుంటాయి. ఇలానే అదే సమయంలో ఇంచుమించు కొద్ది నెలల తేడాలో ఒకసారి గుంటూరు పట్టణానికి మన రాష్ట్ర గవర్నర్, అప్పుడు రాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన వచ్చారు. ఆయన భార్య ఇద్దరు వచ్చారు. అధికారిక కార్యకలాపాలు, అఫీషియల్ అఫైర్స్ అయిపోయిన తర్వాత ఆయన భార్యకు పరమేశ్వరి అంటే చాలా ఇష్టం, సాధన చేస్తుంది ఆవిడ. ఆమెను అక్కడి కలెక్టర్ గారిని అడిగింది, అప్పుడున్న మన జిల్లా కలెక్టర్ను. ఫలానా వారు గొప్ప ఉపాసకులని విన్నాను, ఆయనతో మాట్లాడాలనుంది, ఆయన ఊళ్ళో ఉన్నారో లేదో ఉంటే ఒకసారి ఏర్పాటు చేయండి అన్నది. సరే కలెక్టర్ గారు నాతో మాట్లాడారు, గవర్నర్ దంపతులు కోరుతున్నారండి, మీరు వచ్చి మాట్లాడగలుగుతారా అన్నాను. అలానే దానికేమి, వెళ్ళి మాట్లాడటం జరిగిన ఒక అరగంట కూర్చున్న మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్నారు, మీతో మరికొంచెం సేపు మాట్లాడాలి, అనేక సందేహాలు తీరుతున్నాయి దీనివల్ల మీతో మాట్లాడినందువల్ల. కానీ మేము అమరావతి వెళుతున్నాము, అమరావతి బయలుదేరి వెళుతున్నాము, మా వాహనంలో మా కారులో మీరు కూడా రండి, వెళుతూ మాట్లాడవచ్చు అన్నారు. సంతోషం, అక్కడికి వెళ్ళాము. అమరేశ్వరుడి దర్శనం జరిగింది. బాలచాముండేశ్వరీదేవి ముందు ఒక రెడ్ కార్పెట్ పరిచారు. అక్కడ దంపతులిద్దరూ గవర్నర్ దంపతులు కూర్చున్నారు. ఆమె నెమ్మదిగా, మీరు కూడా వచ్చి కూర్చోండి అన్నది. సరే కూర్చున్నాను. ఆమె నెమ్మదిగా నాతో అన్నది, నేను అమ్మవారిని చూడాలనున్నది, మీరు ఆశీర్వదించండి అన్నది. అంటే అందరూ చేతులు కట్టుకొని నిల్చున్నారు, చుట్టూ జిల్లా అధికారులు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఏమిటి, ఏమి ఆమె అడుగుతున్నది, ఈయన ఏం చెప్తున్నారు. నేను పెద్ద చిక్కులో పడ్డాను. ఆశీర్వదించటం అంటే ఏదో కవిగా పండితునిగా ఆ రంగానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడైనా ఏదైనా మంచి పని ఓ శుభకార్యం జరిగితే ఏదో నాలుగు పద్యాలు చెప్పి ఆశీర్వదించవచ్చు. ఏదో వివాహానికి వెళ్ళామనుకోండి, ఏదో మీకు శుభమగునుగాక, త్వరలో సత్సంతానము కలుగునుగాక, ఏదో మీరు సుఖముగా ఉందరుగాక అని ఏవో పద్యాలు చెప్పొచ్చు. ఇట్లాంటివి అందరూ చేస్తూనే ఉంటారు. కానీ ఆమె అడుగుతున్నది దానికి దర్శనం కావాలని అడుగుతున్నది. దర్శనం ఎవరు ఇప్పిస్తారు? ఒకవేళ ఇప్పించే శక్తి ఉన్నదేమో అనుకోండి నాకు మాట వరుసకు, ఉంటే ఆమెకి ఎందుకు ఇప్పించాలా? ఆమె గవర్నర్ గారి భార్య కనుకనా నెత్తిన కొమ్ములు మొలిచినయ్యా? ఆధ్యాత్మిక రంగంలో లౌకికమైన అధికారాలకు స్థానం ఏమిటి? ఆ వ్యక్తికి ఎంత అర్హత ఉన్నది అనేది చూడటమే కానీ ప్రధానం. ఆ జీవి యొక్క లక్షణం ఏమిటి? దర్శనానికి తగిన అర్హత ఉన్నదా, యోగ్యత ఉన్నదా, అది చూడాలి. కానీ వీళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఎంత ఐశ్వర్యవంతులు, ఎంత అధికారవంతులు, అది కాదుగా ప్రధానం అక్కడ. ఏం మాట్లాడలేక ఒక క్షణం, అసలు ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను గడ్డు పరిస్థితిలో చిక్కుకున్నాను అని కళ్ళు మూసుకొని ఒక నిమిషం ధ్యానం చేశాను. ఆమె వెనకాల ఒక సన్యాసి కనిపిస్తున్నాడు. ఆయన అన్నారు, మా వంశంలోని మనిషి ఈవిడ, మంచి సంస్కారం కలిగింది, నేనే ఆమెకి ప్రేరణ కలిగించాను, మీరు ఆశీర్వదించండి, ఆమెకు అనుగ్రహం కలిగించండి అన్నాడు ఆయన. సరే అమ్మా, ధ్యానం చేయండి, అనుగ్రహం కలుగుతుంది అన్నాను. ఆమె ఓ పావుగంట ధ్యానం చేసి కంటి వెంట కన్నీరు కారుతుంటే అన్నది, నాకు అమ్మవారు యొక్క పాదపద్మాలు కనిపించినవండి, అమ్మవారు పూర్తిగా కనపడలేదండి అన్నది. తల్లి, ఇంతవరకు కనిపించింది సంతోషించు, ఈ పూటకు అది మాత్రం అంత సులభమా అన్నాను నేను. అలా దేవతల యొక్క అనుగ్రహం సాధించాలి, పరమేశ్వరి అయిన లలితాదేవి యొక్క అనుగ్రహం సాధించటం అంత సులభమైన అంశం కాదు. ఏ దేవతైనా అంతే అనుకోండి. జగద్గురు శంకరుల సంబంధించిన పీఠ విభాగంలో శంకరుల వారి దర్శనం చేసుకొని ఈ మందిరంలోకి వచ్చాము. ఆయన ఎలా లలితాదేవిని చూశారో ఈ పూటకు దాని ప్రస్తావన చేస్తాను. కాశీలో ఉన్నారు శంకరుల వారు. ఇంకొక ప్రశ్న వేస్తా, లలితాదేవి యొక్క మొదటి ఆలయం ఎక్కడున్నది భారతదేశంలో? లలితాదేవి చరిత్రను మొదటిసారి ఎవరు ఎవరికి చెప్పారు? అంటే ఏదో పజిల్ ప్రశ్నలు అడుగుతున్నారు అని అనుకోకండి. లలితాదేవి యొక్క మొదటి ఆలయం ఎక్కడున్నది అంటే, లలితాదేవి అవతరించింది అనేక యుగాలలో అనేక పర్యాయాలు, రాక్షస సంహారం కోసం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం ఆ పరమేశ్వరి అవతరించింది. కానీ ఆమె యొక్క ఆలయం అష్టాదశ మహాశక్తి పీఠములు అత్యంత ప్రాచీనమైనవి. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రయాగే లలితాంబిక, కాశీలో విశాలాక్షి, ఉజ్జయినిలో మహాకాళి, శ్రీశైలంలో భ్రమరాంబ, అలానే ప్రయాగే లలితాంబిక, ప్రయాగలో లలితాదేవి అయి అవతరించింది ఆ పరమేశ్వరి. కనుక మొదటి ఆలయం ఏది అని అంటే ప్రయాగలోది. ప్రయాగలో ఉన్నటువంటి లలితాదేవి ఆలయం. అలానే లలితాదేవి చరిత్రను మొదటిసారి ఎవరు ఎవరికి చెప్పారు అనంటే బ్రహ్మాండ పురాణంలో దానికి సంబంధించిన గాథ ఉన్నది. ఇవాళ లలితాదేవి యొక్క సహస్రనామాలు పారాయణం చేయటం అనేది దేశంలో బాగా ఉన్నది. సామూహికంగా చాలా దేవాలయాలలో పారాయణ చేస్తుంటారు, కానీ లలితాదేవి యొక్క చరిత్ర ఎక్కువ మందికి తెలియదు. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఆ పరమేశ్వరి యొక్క చరిత్రను రసరమణీయంగా చెప్పాడు ఆయన. అలాంటి లలితాదేవి గాథ మొదటిసారిగా కంచిలో చెప్పబడింది. కంచిలో అగస్త్య మహర్షి విన్నాడు మొదటిసారి. అగస్త్య మహర్షికి చెప్పింది ఎవరు? హయగ్రీవ మహర్షి చెప్పాడు. హయగ్రీవుడు అగస్త్యుడికి లలితాదేవి చరిత్రను ఎందుకు చెప్పవలసి వచ్చింది? అక్కడ మొదలవుతుంది మన ఈ గాథాలహరి యొక్క ప్రారంభం. దానికి ముందు శంకరుల గాథను స్మరించి అక్కడికి వెళదాం. శంకరుల వారు కాశీలో ఉన్నారు. కాశీలో ఉండి అద్వైత మత ప్రబోధం చేస్తున్నాడు ఆయన. పండితులతో వాదిస్తున్నాడు, ఓడిస్తున్నాడు, అద్వైత జయ పతాకను స్థాపిస్తున్నాడు ఆయన. ఈ స్థాపించే ప్రయత్నంలో అద్వైత సిద్ధాంతం విచిత్రమైనటువంటిది. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము, నిర్వికల్పము, నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మము, అది అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది, అది తప్ప మరొకటి లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం, మిగిలిన ప్రపంచమంతా మిథ్యా. ఈ ప్రపంచమంతా బ్రహ్మ పదార్థమే. సజీవ నిర్జీవ పదార్థములు, మనుషులు, జంతువులు, వస్తువులు అన్నీ బ్రహ్మ పదార్థమే. అందరము బ్రహ్మ పదార్థము యొక్క భౌతికమైనటువంటి రూపములమే. అభివ్యక్తీకరణ అని అంటారు దీన్ని. బ్రహ్మ పదార్థము యొక్క సగుణ అభివ్యక్తీకరణ. ఆ అభివ్యక్తీకరణ యొక్క అనేక రూపాలున్నాయి. దేవతలున్నారు, దేవయోనులైన విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు అందరూ ఉన్నారు. మానవులున్నారు, జంతువులున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ బ్రహ్మ పదార్థము యొక్క అభివ్యక్తీకరణ భేదములే. నామము రూపము కలిగినటువంటిది ఏది శాశ్వతం కాదు. నామము రూపమున్నదల్లా నశించిపోతుంది. నామరూపరహితమైనటువంటి బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటిది. సత్ చిత్ ఆనందరూపమైనటువంటిది. కనుక బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే కొంతమంది ఆయన విమర్శించారు, ఈయన దేవతలను కూడా అంగీకరించటం లేదు, మహాదేవతలు కూడా నశించిపోతారని చెప్పి చెబుతున్నాడు ఈయన, ఇది న్యాయం కాదు ఇది. కనుక ఈయన దేవతా విరోధి, కేవలం బ్రహ్మ పదార్థం పేరుతోటి నాస్తికవాదాన్ని చెప్తున్నాడు ఈయన, ఈయన ప్రచ్ఛన్న బౌద్ధుడు అని కొంతమంది ఆక్షేపణలు చేశారు. అయితే శంకరుల వారు చేసినటువంటి దేవతా స్తుతులు ఆయన చేసినన్ని ఎవరు చేశారు? శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అందరినీ గురించి, అనేక దేవతలు, శివుణ్ణి గురించి, విష్ణువుని గురించి, అమ్మవారిని గురించి, గణపతిని గురించి ఎన్నెన్ని స్తోత్రాలు చేశాడే ఆయన. అన్ని దేవతాస్తోత్రములు చేసినటువంటి వ్యక్తికి దేవతల యందు భక్తి లేదంటే ఎట్లా? అయినా ఈ వాదం బాగా వచ్చింది. ఈ వాదం ప్రచలితంగా ఉన్నటువంటి సమయంలో ఉపాసకులైనటువంటి వ్యక్తులు చాలామంది ఆయన్ని ఎదుర్కొన్నారు. మా దేవత ప్రధానమైనటువంటిది, నువ్వు సగుణమైనటువంటి మా దేవతామూర్తుల కంటే నిర్గుణమైన పరబ్రహ్మం అధికమని చెబుతున్నావు, మేము అంగీకరించం అని ఆయనతో వాదించిన వాళ్ళున్నారు. వాదించిన ప్రతివాడు ఓడిపోయినాడు. కొంతమంది వాదించటం చేతగాక ఆయన మీద ప్రయోగాలు, శాతబళ్ళు అంటామే మనం, ఆంధ్రాలో అయితే శాతబళ్ళు అంటాం, తెలంగాణలో బాణామతి అంటారు, ఏదో క్షుద్ర విద్యలు ఇలాంటివి అనేకం ఉంటాయి. తీవ్ర విద్యలు చేసి ఆయన మీద ప్రయోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కాపాలికుడు ఆయన మీద భైరవ ప్రయోగం చేశాడు. సాధన వల్ల, తపస్సు వల్ల భైరవ మంత్రసిద్ధిని పొందినటువంటి ఒక కాపాలి కూడా ఆయనతో వాదించడానికి వచ్చాడు. ఆయన ముందు ఏం వాదించగలుగుతాడు? వాదించలేక ఓడిపోయినాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి వాదించటంలో నువ్వు తెలియగలవాడివైనంత మాత్రాన్ని గొప్పవాడు ఎట్లయితావు, నిన్ను నాశనం చేస్తాను అని భైరవుణ్ణి పిలిచాడు. నమో భూతనాథం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమో రుండమాలం నమః కాళికా ప్రేమలోలంకరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం. భైరవుణ్ణి పిలుస్తున్నాడు ఆయన. భైరవుడు దిగొచ్చాడు. ఏమి రా, నన్ను ఎందుకు పిలిచావు? నీ మతాన్ని అంగీకరించటం లేదు స్వామి, ఈ సన్యాసి ఎవరో, ఆయనతో నేను వాదించలేకపోతున్నాను, తెలియగలవాడు, మాటలు నేర్చినవాడు, పండితుడు, నేను నీ భక్తుణ్ణి, నీ మతం స్థాపించాలన్న పట్టుదల గలవాణ్ణి, వాణ్ణి సంహరించు, చంపు అన్నాడు భైరవుణ్ణి. భైరవుడు అలా చూశాడు. చూస్తే శంకరాచార్యుల వారు అన్నారు, స్వామి, ప్రళయకాలంలో రావలసినటువంటి సంహార భైరవుడి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? ఈ క్షుద్రుడైన ఈ అల్పుడైనటువంటి కాపాలికుడు పిలిస్తే ఎందుకు వచ్చావు నువ్వు? నేను బ్రహ్మతత్వాన్ని చెబుతున్నాను, నిన్ను నేను కాదనలేదు, నీ ఉనికిని, నీ మహత్వాన్ని, ఏ దేవత మహత్వాన్ని నేను కాదనటం లేదు, అందరిలో ఉన్నది బ్రహ్మ పదార్థము అని చెప్పి చెబుతున్నాను. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పున్నదా స్వామి అన్నాడు. అని అలా చూచి, నీవు సాక్షాత్ శివమూర్తివయ్యా, శివుడు నిన్ను పంపించాడు, నీవు తప్పెందుకు చెబుతావు? ఈ మూర్ఖుడు, మేము మంత్రమునకు వశులము, మంత్రం చేశాడు, కష్టపడ్డాడు, వాడికి వశుణ్ణైనా నేను, వాడు చెప్పినవన్నీ ఇంతకుముందు చాలా చేశాను, కానీ ఇప్పుడు నీ మీదికి ప్రయోగించాడు కనుక ఇప్పుడు వాడి నాశనం తప్పదు. శివస్వరూపుడివైన నీ మీదికి ప్రయోగించటం వల్ల, నిన్ను సంహరించమన్నందువల్ల, వాడు నిన్ను కాదు సంహరించేది, వాణ్ణి సంహరిస్తున్నాను అని వాణ్ణి సంహరించాడు భైరవుడు. అతి క్రూర మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి శంకరుల వారు స్తోత్రం చేశారు. అలా భైరవుని యొక్క వంటి ప్రయోగాల నుండి ఆయన రక్షించబడ్డాడు. ఒకరోజు కాశీలో సంధ్యా సమయంలో ఆయన అలా బయలుదేరి నడుస్తూ వెళ్తున్నట్ట. మామూలుగా శిష్యులు ఉంటారు పక్కన, ఒంటరిగా పీఠాధిపతి జగద్గురువు వెళ్ళటం ఉండదు. ఏదో ఒక కథ, ఈ కథ ప్రకారం ఆయన ఒక్కడు వెళ్తున్నాడు. కాశీనగరం పులిమేర దాటాడు. అలా నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉంటే చీకటి పడింది. చీకట్లో దోవ తప్పాడు. వెనక్కు తిరిగి వస్తున్నాడు. వచ్చిన దోవ సరిగ్గా కనపడలేదు చీకట్లో. దోవ తప్పి ఎటో ఎటో వెళ్తున్నాడు. అక్కడ ఒక చోట ఊబి ఉన్నది. ఊబింటే పైకి మామూలు నేలగా కనిపిస్తుంది, దాంట్లో కాలు పెడితే దిగబడిపోతారు, పీకటానికి పూనుకున్న కొద్దీ ఇంకా లోతుకు లాగుతూ ఉంటుంది అది ఊబిలోకి. అలాంటి ఊబిలోకి దిగబడ్డాడు. పైకి రాలేకపోతున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినా కష్టంగా ఉంది, ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఎవరో ఒక ముసలమ్మ కర్ర పట్టుకొని అలా నడుస్తూ వస్తున్నది. నడుస్తూ వస్తూ ఈయన చూసింది. ఎవరయ్యా నువ్వు అన్నది. నా పేరు శంకరుడమ్మా, శంకరాచార్యులు అని అంటారో, నువ్వేనా? అద్వైతమత ప్రబోధం చేస్తున్నావుట, దేవతలు లేరంటున్నావుట, ఉన్నది బ్రహ్మ పదార్థమే, దేవతలు కూడా నశించిపోతారంటున్నావుట అన్నది. నాకు తోచింది చెబుతున్నాను తల్లి, దేవతలు లేరని నేను ఎందుకంటాను, లేకపోతే నామరూపాత్మకమైనటువంటిది ఉండదు అని మాత్రం చెబుతున్నాను నేను అన్నాడు. సరే, దానికేమిలే, ఏదో చీకట్లో ఉన్నావు, చీకట్లో నడుస్తున్నావు, ఊబిలో దిగబడ్డావు, బయటికి రాలేకుండా ఉన్నావు, దారి తప్పావు, అజ్ఞానమనే అంధకారంలో ఉన్నావు గనక దారి తప్పావు, దారి తప్పావు గనక మాయా అన్న ఊబిలో దిగబడ్డావు, శక్తి లేదంటున్నావు, శక్తి లేదంటున్నావు గనక పైకి రాలేకపోతున్నావు అన్నది చమత్కారంగా నవ్వుతూ, శక్తి లేదంటున్నావుట కదయ్యా, శక్తి లేకపోతే ఎలా పైకొస్తావు అన్నా. ఆ మాటలు వినేసరికి ఆయన కొంచెం దిగ్భ్రాంతి కలిగింది. సామాన్య వ్యక్తి మాటలుగా లేవు, అజ్ఞానాంధకారంలో ఉండి మాయలో దిగిపోయి శక్తి లేక పైకి రాలేకపోతున్నానంటున్నది. ఇది నేను తెలిసో తెలియకో ఏదన్నా పొరపాటు చేశానా అనిపించి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే దివ్యమైన తేజస్సు కనిపిస్తున్నది. ఆ తేజోరాశి మధ్యలో అరుణారుణ సుందరమైన ఆకారం కనిపిస్తున్నది. క్వణత్ కాంచీదామా కరికలభకుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలై పురస్తాదాస్తాం నఃపురమధితురాహో పురుషిక. ఆమె నడుముకు కట్టినటువంటి ఒడ్డాణపు చిరుగజ్జలు గలగల నాదం చేస్తున్నాయి. కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే క్షీణించిన నడుము, సన్నని నడుము, పరిణత శరచంద్రవదన నిండు పున్నమి చంద్రునిలాగా ఆమె ముఖం ప్రకాశిస్తున్నది. అలాంటి దేవతను చూశాడు. ధనుర్బాణాల్ పాశం శృణిమపి దధాన కరతలై ధనుస్సు బాణం పుష్పబాణములు చెరుకువిల్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆమె పాశం అంకుశం కనిపిస్తున్న దేవత. పురస్తాదాస్తాం నఃపురమధితురాహో పురుషిక. పురారి యొక్క భార్య, పరమేశ్వరుని యొక్క భార్య, ఆ జగన్మాత పరమేశ్వరి లలితాదేవి ఎదురుగా కనిపిస్తున్నది. ఆమెను ఉన్నది రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణిస్తున్నాడు ఆయన. పరిణత శరచంద్రవదన అంటే శంకరుడు మహాకవి. కవులు వర్ణించేటప్పుడు కవిత్వంలో రకరకాలైనటువంటి అందమైన ఉపమానములను వాడతారు. స్త్రీల ముఖమును వర్ణించేటప్పుడు ఆమె ముఖము చంద్రబింబంలాగా ఉన్నది, పద్మంలాగా ఉన్నది అని వర్ణిస్తారు. గుండ్రంగా ఉన్నది అని వర్ణించాలి. అంటే కవిత్వంలో ఉన్న సత్యం కంటే అధికతరమైన వస్తువుతో పోలుస్తారు. అది కవిత్వము యొక్క సంప్రదాయం. చంద్రబింబంతో గుండ్రగా ఉన్నది గనక గుండ్రని చంద్రునితో ఆమె బింబాన్ని పోల్చాడు శంకరుల వారు. గుండ్రగా ఉంది కదా అని దేంతో పడితే దాంతో పోల్చకూడదు. సుబ్బమ్మ ముఖము సిబ్బిరేకు వలె ఉన్నది అని అనకూడదు, చంద్రబింబంలాగానే ఉన్నది అనాలే. అలానే సౌందర్యవతులైన యొక్క స్త్రీలను నడుమును వర్ణించేటప్పుడు పరిక్షీణా మధ్యే క్షీణించిన నడుము, సన్నని నడుము అని అంటారు. కొంతమంది అయితే ఈమెకు అసలు నడుమే లేదు, అస్థి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్ ఉన్నదా లేదా అని అనిపించేటువంటి నడుము. ఇంకా కొంతమంది అయితే అసలు నాస్తి, ఆమెకు నడుము లేదు అంటే కొంచెం కాస్త అతిశయోక్తి. ఒక్కొక్క దేశంలో ఒక్కో సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఉపమానాలు పుడుతూ ఉంటాయి. పర్షియన్ భాషలో అయ్యేట్లయితే స్త్రీల యొక్క ముఖమును వర్ణిస్తూ ఆమె యొక్క నోరు ఎంత చిన్నదనగా ఆ నోటిలో సూది కూడా పట్టదు అంటాడు పర్షియన్ కవి. సూది పట్టకపోతే అన్నం ఎట్లా తింటుంది అంటే కొంచెం ఆ కవిత్వపు చమత్కారాలు అన్నమాట ఇట్లాంటివన్నీ కూడాను. ఇవన్నీ ఒకసారి ఒక గొప్ప కవి ఉన్నాడు పెద్ది భట్టు అని, కాకతీయ రాజుల ఆస్థానంలో ఓరుగల్లులో. ఆయన భార్య కొంచెం వికారంగా ఉండేది. ఆయన మహాకవి, గొప్పవాడు, రాజులందరూ సన్మానం చేసేవాళ్ళు. ఆ భార్య ఒకరోజు అన్నది, ఏమండి అందరి మీద మీరు కవిత్వం చెబుతున్నారు, నా మీద ఎప్పుడూ ఒక శ్లోకం కూడా చెప్పలేదేమండి అన్నదిట. ఏమంటాడు, చెప్పనంటే అన్నం పెట్టదు మరన్నాడు. అందుకని ఏమన్నాడనంటే, చెప్తాను దానికి ఏమి, ఆమెకు సంస్కృతం అంతగా రాదు, ఏదో శ్లోకం చెబితే సరిపోతుందిలే అనుకున్నాడు. రాని వాళ్ళ దగ్గర చెప్పడం సులభం, మోసం చేయటం. మీరు మందర సమాన మధ్యమా తింత్రిణీదళ విశాల లోచన అర్కశుష్క ఫల కోమలస్తని పిదిభట్ట గృహిణీ విరాజతే. ఆహా, నీ నడుము ఎంత అందంగా ఉన్నది, మేరు పర్వతంలాగా మందర పర్వతంలాగా ఉన్నది అన్నట్ట. తింత్రిణీదళ విశాల లోచన, నీ కన్నులు ఎంత విశాలంగా ఉన్నాయి, చింతాకుల్లాగా ఉన్నాయి అట్లా. పాపం ఆమె బాగా చెబుతున్నాడని అనుకున్నది. అర్థం తెలిస్తే తర్వాత ఏమయ్యేదో కానీ మొత్తం మీద ఇలాంటి వర్ణనలు, ఇలాంటి చమత్కారాలు కవులు పండితులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ జగద్గురు అయినటువంటి శంకరుడు పరమేశ్వరిని వర్ణిస్తూ, పరిక్షీణా మధ్యే క్షీణించిన నడుము గలది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి, దిగొస్తున్నది, ఎక్కడ ఉంటుందామె. సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. మణిద్వీపంలో ఉంటుంది ఆవిడ, అమృత సముద్రంలో మణిద్వీపం, అందులో కడిమి చెట్ల తోట, ఆ కడిమి చెట్ల తోటలో ఉంటుంది ఆవిడ అని. శివాకారే మంచే, ఆమె కూర్చుండేటువంటి సింహాసనం ఎట్లా ఉంటుంది, శివాకారంగా ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇప్పటికీ ఆ మణిద్వీప నివాసిని అని మాత్రం అర్థం చెబుతూ, ఈ శ్లోకంలో ఉండేటువంటి పదముల యొక్క అర్థం చెప్పాలంటే అది ఎలాగూ చెబుతాను, అది కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ప్రారంభం అయిన తర్వాత మరొక పూట దాని గురించినటువంటి విశేషాలు చెప్తాను. అలా దేవత కనిపించింది ఆయనకు. అమ్మా, నన్ను అనుగ్రహించు తల్లి, జగన్మాతవైన నీ అనుగ్రహం కోసం నేను కవిత్వాన్ని నిర్మిస్తానమ్మా అని అంటున్నాడు శంకరుల వారు. ఆమె చిరునవ్వు నవ్వుతున్నది. ఇంతలో ఆమె పరివారమంతా కూడా కనిపిస్తున్నారు. పరివారమంతా, శివుడు వస్తున్నాడు. అద్భుతమైన దర్శనాన్ని వర్ణించాడు శంకరుల వారు. కిరీటం వైరించం పరిహర పురఃకైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతశ్య భవనం భవస్యాభ్యుత్థానం తవ పరిజనోక్తిర్విజయతే. శివుడొస్తున్నాడు, పరమేశ్వరి ఎదురుగా వెళ్తున్నది. అమ్మా, పరిజనులు అంటున్నారు, ఇదిగో ఇది బ్రహ్మ యొక్క బంగారు కిరీటమమ్మా, సమగుటంగా అతడు మీ పాదములకు నమస్కారం చేస్తున్నాడు తల్లి. ఈ బంగారు కిరీటం నీ పాదములకు తగిలితే పాదములకు నేను నొప్పి తగులుతుందేమోనమ్మా, ఈ కఠినమైన ఈ బంగారు కిరీటం అలా కొంచెం పక్కకు రామ్మా. పురహర కిరీటం వైరించం పరిహర పురఃకైటభిద కఠోరే కోటీరే. కైటభాంతకుడైనటువంటి విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి యొక్క మణికిరీటం తల్లి ఈ పక్క ఉన్నది, దాని గురించి కూడా కొంచెం కాలు తగలకుండా పక్కకు రామ్మా. ఇదిగో ఇంద్రాది దేవతలందరూ మణిమకుటములతో నీకు నమస్కరిస్తున్నారమ్మా. వాళ్ళ నీ పరమ సుకుమార సుందరమైన కోమలమైన నీ పాదములు వాటికి తగిలితే నొప్పి వస్తుందేమో తల్లి, అందుకని అవి సోకకుండా అట్లా అలా కాస్త నెమ్మదిగా తప్పుకుంటూ రామ్మా. శివుడు వస్తున్నాడు, ఆయనకు స్వాగతం చెప్పాలి అని పరిజనులు అంటున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ శంకరుల వారంటారు, తల్లి నిన్ను గురించి పలకటానికి, నిన్ను గురించి ఒక కావ్య నిర్మాణం చేయటానికి, నీ అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని మహత్వాన్ని వర్ణించటానికి నాకు అనుమతి ప్రసాదించమ్మా. పరమేశ్వరుడైన శివుడు కూడా నీ అనుగ్రహం ఉంటేనే ప్రకాశిస్తాడు తల్లి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివుడైనా సరే నీవు శక్తిని ప్రసాదిస్తేనే ఈ సృష్టిలో మహాదేవుడై పరమేశ్వరుడై ప్రకాశిస్తున్నాడమ్మా. నీ అనుగ్రహం లేకపోతే ఈ సృష్టిలో చిమ కూడా కదల్లేదు. నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా నీ అనుమతి కావాలే అని జగద్గురువులు ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తారు. ఆమె కరుణతో సౌందర్యలహరి అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు ఆయన. దాంట్లో ఉండేటువంటి మరికొన్ని విశేషాలు అవి ఈ పరంపరలో ఉపన్యాస పరంపరలో వస్తూ ఉంటాయి. కాశీలో జరిగినటువంటి ఒక పరమాద్భుతమైన దృశ్యం, ఈ విశేషాన్ని స్మరించవలసి ఉన్నది. ఇక లలిత చరిత్ర యొక్క ఆవిర్భావంతో ప్రారంభం చేసుకుందాము. అగస్త్యుడు కంచి వచ్చాడు. బాగుంది. ఎందుకు వచ్చాడు కంచి? కాశీలో ఉన్నాడు ఆయన. కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు కాశీలో ఉందామని వెళతారు చాలామంది. అలానే అగస్త్యుడు తన జీవిత శేషం కాశీలో గడుపుదాం, అక్కడే ఉందాం, అక్కడే ఉండాలి అని వెళ్ళాడు. భారతదేశంలో అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం, నేను కాశీ వెళ్తా, అక్కడే ఉంటా. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. సనాతన వైదిక మత సంప్రదాయ విశ్వాసం అది. అందుకే కాశీలో ఇవాళ అనేక కుటుంబాలు, వృద్ధులు మీకు ఎక్కువ మంది కాశీలో కనిపిస్తారు. మరి తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు కాశీలో. ఇతర భాషా ప్రాంతీయుల కంటే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందుకే అక్కడ షాపుల మీద తెలుగు బోర్డులు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, తెలుగు నేర్చుకుంటారు, తెలుగు బోర్డులు పెడతారు. తెలుగు వాళ్ళ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల లక్షల వ్యాపారం జరుగుతున్నది కాశీలో ఉన్నటువంటి వాళ్లకు. అలా ఉంటుంటే కొన్ని లక్షల సంవత్సరాల కింది కథ. కాశీలో ఉన్నాడు అగస్త్యుడు. లోపాముద్రా సహితుడై పరమశివభక్తుడు ఆయన. పంచాక్షరీ మంత్ర పారాయణంబునకెవ్వాని మానసం వేడుగడయా. నిరంతర పంచాక్షరీ మంత్ర జప పరాయణునిగా ఆయన్ను స్కాంద పురాణం వర్ణిస్తుంది. అందులో కాశీఖండాన్ని అనువాదం చేసినటువంటి కవి సార్వభౌముడైన శ్రీనాథుడు ఆ అగస్త్య మహర్షిని ఎంతో భక్తితో చక్కగా వర్ణన చేశాడు ఆయన. స్ఫటికాక్ష వలయంబు కర్ణశిష్కులిక వ్రేలా. స్ఫటికమాల ధరించేవాడు ఆయన. స్ఫటికమాలతో జపం చేసేవాడు అని అంటాడు. అంటే జపం చేయటంలో స్ఫటికమాలను ఉపయోగిస్తాడు అని ప్రత్యేకంగా ఆ చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, మాలలు ఏ మాలైనా జపం చేసుకోవడానికి సంఖ్యే కదండి ప్రధానం. ఏదో 108 పూసలుంటే చాలు, ఏ మాల అయితే ఏమిటి అని అనుకోవచ్చు. అట్లా కాదు, ఒక్కొక్క మాలలో ఒక్కొక్క గుణం ఉన్నది. స్ఫటిక మాలతో చేస్తే దివ్య జ్ఞానం వస్తుంది. అలానే ఒక్కొక్క వస్తువు, ఆ మాలలో ఉపయోగించబడిన వస్తువు యొక్క గుణం. తులసిమాలతో చేశారనుకోండి, తులసిమాలతో చేస్తే మంచి ప్రసన్నత శాంత గుణం కలుగుతుంది. మనస్సు వైరాగ్యోన్ముఖమవుతుంది తులసిమాల వల్ల. కనుక ఒక కృష్ణమంత్రం, నారాయణ మంత్రం, వాసుదేవ మంత్రం ఇలా శాంతమైనటువంటి విద్యలు చేసేటువంటి వాళ్ళు తులసిమాలతో చెయ్యాలి. రాజస విద్యలు చేసేటువంటి వాళ్ళు తులసిమాలతో చేస్తే అది ఆలస్యం చేస్తుంది ఫలితాన్ని. ఉదాహరణకు గణపతి మంత్రం ఉందనుకోండి, న తులస్యా గణాధిపం. గణపతి మంత్రాన్ని తులసిమాలతో చెయ్యరాదు. ఎందువల్ల? తులసిలో శాంతం ఉన్నది. గణపతి విఘ్నాలు తొలగించటం కోసం మీకోసం ఆయుధం పట్టుకొని బయలుదేరి మీ విఘ్నాలను ఛేదించి మీకు పనులు చేసి పెట్టాలా? ఆయనకు తులసిమాలతో జపం చేస్తూ తులసిదళాలు 4 పడేశారనుకోండి, ఆ తొందర ఏమున్నది, చూద్దాంలే వీడి పని అని కూర్చుంటాడు ఆయన. మన ఊళ్ళో కొద్ది సంవత్సరాల కింద ఓ డిఐజీ ఉండేవాడు, ఈ రేంజ్ డిఐజీ. ఆయన చాలా కోపిష్టి, విపరీతంగా పనిష్మెంట్స్ ఇచ్చేవాడు. ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అడిలిపోయేవాళ్ళు, భయపడుతుండేవాళ్ళు ఆయన దగ్గరికి పోవాలంటే. ఆయన ఒకసారి నాతో అన్నాడు, నాకు చాలా కోపం ఎక్కువ ఉండి నాకు తెలుసు, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దానివల్ల కొన్నిసార్లు అనవసరంగా కూడా పనిష్మెంట్స్ ఇస్తున్నాను, ఈ కోపం తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు. అడిగితే మన దేశంలో, మన శాస్త్రంలో, మన గ్రంథాలలో, మన వాంగ్మయంలో సమస్యకు పరిష్కారం లేకపోవటం అంటూ ఉండదు, దాన్ని తెలుసుకొని చెయ్యాలా ఓపికతోటి. చెప్పండి, ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రయత్నిస్తానంటే ఒక చిన్న మంత్రం చెప్పి, మీరు ఈ మంత్రం రోజు కాసేపు చేస్తూ రెండు తులసి దళాలు నోట్లో వేసుకొని తినండి, ఎనమిది ఓ ఉద్ధరిని నీళ్లు వేసుకోండి అన్నాను. ఒక 40 రోజులు చేశాడు. చేసిన తర్వాత ఫోన్ చేశాడు, నాకు కోపం చాలా తగ్గిందండి, చాలా ఆశ్చర్యంగా ఉంది అని. డిఐజీ బంగ్లాలో 100 తులసి మొక్కలు ఇచ్చాడు ఆయన. తర్వాతి వాళ్ళు ఉంచారో ఉంచలేదో ఎందుకు ఉంచుతారనుకోండి, ఆయన కాలంలో మాత్రం అలా 100 తులసి మొక్కలు వేయించాడు దాంట్లో. తర్వాత ఏదో హైదరాబాద్ వెళ్ళిపోయినారు, సర్వజీవుల గమ్యస్థానం అన్నట్టుగా అందరు అధికారులు చివరికి రాజధాని చేరతారు, అక్కడ ఏదో ఉన్నత పదవిలో రిటైర్ అయితే ఉంటారు. ఇటీవలే ఆయన మొన్న హోమ్ సెక్రటరీగా రిటైర్ అయినాడు ఇటీవల. అలా ఒక్కొక్క మాలలో ఒక్కొక్క గుణం ఉంటుంది. రుద్రాక్ష మాలలో అద్భుతమైన శక్తిని పుట్టించే గుణం. శైవ శాక్తేయములన్నింటికీ రుద్రాక్షమాల వాడాలి. జ్ఞానం కావాలంటే స్ఫటికమాల వాడాలి. మానసిక శాంతి కావాలి అని అంటే ముత్యాలమాల వాడాలి. అట్లనే లలితాదేవి యొక్క మంత్రం సిద్ధించాలి వేగంగా అంటే అరుణారుణమైన మాలను వాడాలి. లలితాదేవి ఎర్రగా ఉంటుంది, ఎర్రటి మాల వాడాలి. పగడాల మాల వాడచ్చు, ఎర్ర రంగు మా రాళ్ల మాల వాడచ్చు, రుద్రాక్షమాల వాడచ్చు అనుకోండి. అలా ఇంకా తీవ్ర సాధనలు చేసేటువంటి వాళ్ళు, కాళీ భైరవ వేతాళాది సాధనలు చేసేటువంటి వాళ్ళు, నాగమంత్ర సాధనలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళైతే సర్పాస్థి మాలలు వాడాలి. పాము ఎముకలతో చేసినటువంటి మాలలు అవి దొరుకుతాయి బాగా, వాటిని వాడాలి. మొన్న ఇటీవలైతే నాతో పాటు చాతుర్మాస్యానికి 4 నెలలు కాశీలో ఉండి సాధనలు చేసిన వాళ్ళు చాలామంది భైరవ సాధన చేద్దాము అని పూనుకుంటే, వాళ్ళు చాలామంది కాళీ భైరవ సాధనలు చేసిన వాళ్ళందరూ ఈ సర్పాస్థి మాలలతో జపం చేశారు. కాశీలో బాగా దొరుకుతాయి సర్పాస్థి మాలలు, మంచి డిమాండ్ వచ్చింది వాళ్ళన్నింటికీ కూడాను. అలా ఒక్కొక్క మాలలో ఒక్కొక్క గుణం. కనుక మనం చేసే మాల మనకు కావలసింది ఏమిటి అని తెలుసుకొని దాన్ని బట్టి వాడాలి. అగస్త్యుడు జ్ఞానమూర్తి కాబట్టి తపస్సంపన్నుడు, అపార శక్తి ఉన్నది ఆయనకు, ఆయన స్ఫటికమాలతో చేసేవాడు అని చెప్పి స్కాంద పురాణం మనకు వర్ణిస్తుంది. అలా అగస్త్యుడు, లోపాముద్ర కాశీలో ఉన్నారు, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఉంటే ఒకరోజు దేవతలందరూ బృహస్పతిని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చారు. పెద్దలు బృహస్పతితో సహా వచ్చేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. దేవగురువు కూడా వచ్చాడు. దేవతలందరూ, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు అందరూ వచ్చారు. దిక్పాలకులందరూ వచ్చారు, మహానుభావులు. మీ దర్శనం వల్ల నేను కృతార్థుడైనాను, నన్ను ఏమి చెయ్యమని మీరు అనుకుంటున్నారు, మీ కోరిక ఏమిటి అని వాళ్ళందరికీ మర్యాద చేసి వాళ్ళని అడిగాడు. అప్పుడు పెద్ద ఆయన బృహస్పతి చెప్పాడు, మేము కార్యార్థులమై వచ్చాను నీ దగ్గరికి, ఓ పని కోసం వచ్చాము, ఈ పనిని నువ్వు చెయ్యాలి, నువ్వు తప్ప ఇతరులు చేయగలిగిన పని కాదది అంటే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇంద్రుడు చెయ్యలేని పనిని నేను చెయ్యాలా, చంద్రుడు చెయ్యలేని పనిని నేను చేస్తానా, అగ్నిదేవుడు, వరుణుడు, యముడు, ఆశ్చర్యంగా ఉన్నది, చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు. అంటే ఇటీవల వింధ్యపర్వతం ఆకాశమంతా ఎత్తు ఎదిగి సూర్య గమనాన్ని నిరోధిస్తున్నది, దానివల్ల కాలం ఆగిపోయింది, 12 సంవత్సరాలైంది. కాశీలో ఉన్నారు గనక మీకు తెలియదు, విశ్వనాథుని రక్షణలో ఉన్నారు గనక మీరంతా సుఖంగా ఉన్నారు. ఆ సూర్యుని రథ గమనం ఆగిపోవటం వల్ల ప్రకృతి స్తంభించిపోయింది. ఎండ ఉన్న చోట ఎండ, వాన ఉన్న చోట వాన, చీకటి ఉన్న చోట చీకటి, ఇలా అయిపోయింది. వాడిని తన శిఖరముల ఎత్తు తగ్గించుకొని సూర్యుడు రథాలు పోయేటట్టు చెయ్యాలి. ఆ పని చెయ్యటం మీ వల్ల తప్ప ఇంకొకళ్ళ వల్ల కాదు అన్నారు. ఆ వివరాలన్నీ కూడా చెప్పారు వాళ్ళు. ఆ వివరాలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. నారద మహర్షి ఒక లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేస్తుంటాడు. అందులో భాగంగా అప్పుడప్పుడు కలహాలు పెడుతుంటాడు. అహంకారపూరితులైన వ్యక్తుల యొక్క అహంకారాన్ని తొలగించటం అందులో భాగంగా ఒకరోజు నారదుడు వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన స్వాగతం చెప్పి నమస్కారాలు చేసి మర్యాద చేసి పూజించి ఏదో మాటలు మాట్లాడుతూ ఐశ్వర్యం వల్ల వచ్చిన అహంకారం, నారద మహర్షి పర్వతరాజులలో నన్ను మించినవాడెవడైనా ఉన్నాడా, అనంతమైన ఐశ్వర్యం నా దగ్గర ఉన్నది, అపారమైన అధికారం ఉన్నది, శక్తి ఉన్నది, తపఃప్రాభం ఉన్నది నా దగ్గర, నన్ను మించినవాడెవడైనా ఉన్నాడా అన్నాడు. రే ఎంత అహంకారం రా వీడికి అనుకున్నాడు నారద మహర్షి. అనుకొని ఏదో మీ అంతవాళ్ళు మేడిరయ్యా, నేనేం చెబుతాను, నేను ఆ మంచి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా ఇట్లనే అన్నాడు, దేవతలంతా నా మీద ఉంటారు మేరు పర్వతం మీద, మేరు సుమేరు హేమాద్రిహి, దేవతల యొక్క నిలయం అది, నేనందరికంటే గొప్పవాడిని ఆయన అనుకుంటున్నాడు, అలానే హిమాలయ పర్వతం ఉన్నది, సాక్షాత్ పరమేశ్వరుడైన శివుడికి తన బిడ్డనిచ్చాడు, అక్కడ సిద్ధులు దేవతలు ఉంటారు, అయినా తాను గొప్పవాడిని అనుకుంటున్నాడు, ఏదో ఎవరి గొప్పవారిది లేవయ్యా అని అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఇక మేరు పర్వతం ఈ మాట అన్నది అనేటప్పటికీ మనస్సులో మేరు పర్వతం ఇట్లా అంటాడా అందరిలో కంటే గొప్పవాడిని అని, నేనందరికంటే గొప్పవాణ్ణి అనుకొని కంటికి నిద్ర వచ్చుని, ఒక శత్రువు గనక ఉంటే కంటికి నిద్ర రాదు, మేరు పర్వతం నా శత్రువు ఇవాళ, కంటికి నిద్ర వచ్చుని సుఖంబగునే రతికేళి జిహ్వకున్ వంటకమించునే ఇతర వైభవము పదివేలు మానసం వంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యునకెంత వానికిన్ కంటకుడైన శాత్రువుడొకండు తనంతటి వాడు కల్గినన్. తనంత శత్రువు గనక ఉంటే నిద్రొస్తుందా, మనశ్శాంతి ఉండదు, నాకలాంటి స్థితి వచ్చింది, నేను అందరికంటే గొప్పవాడిని నిరూపించుకోవాలి చూస్తాను అని తన శక్తి వల్ల తన శిఖరములను ఆకాశం అంత ఎత్తు పెంచాట. ఎంత ఎత్తు పెంచాడు అని అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఆపేటంత ఎత్తు పెంచాడు అని. ఇవాళ సైన్స్ చదువుకున్న వాళ్ళని అడిగితే నవ్వుతారు, ఎక్కడ సూర్యుడు, 9 కోట్ల ఎత్తున ఉన్నటువంటి సూర్యుడు ఎక్కడా, ఆయన గమనాన్ని నిరోధించటం ఎక్కడా, ఇది ఎలా సాధ్యం, ఒక పర్వతం ఎంత పెరిగితే మాత్రం అన్ని 1,000,000 మైళ్ళ ఎత్తు పెరుగుతుందా అంటే, పురాణ కథలలో ఉన్నటువంటి వాటిని అవి ఎందుకు పుట్టినయో, అవి ఏ సందేశాన్ని ఇవ్వటం కోసం పుట్టినవో ఆ దృష్టితో చూడాలి. కానీ ఇవాళ మనకున్న భౌతిక దృష్టితో చూడటానికి ప్రయత్నించి అబద్ధాలు సుబద్ధాలు నిర్ణయించటం సరి అయిన పని కాదు. చదవటం, వాటిల్లో ఉండే విశేషం గ్రహించటం, అసలు ఈ కథ ఎందుకు వచ్చింది, ఎప్పుడు జరిగింది, 800,000,000,000,000 కింద జరిగింది, అప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఈ దృష్టితో చూడవలసి ఉన్నది. ఏదైనా వాడు పెరిగాడు, సూర్యుడి గమనం ఆగిపోయింది, లోకం స్తంభించిపోయింది, దీన్ని మీరు మాన్పి రక్షించాలి అని అగస్త్యుణ్ణి అడిగారంతా, అలానే అన్నాడు. అన్నాడు అంటే వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాలి, వాడితో మాట్లాడాలి, వాడి శిఖరముల ఎత్తును తగ్గించాలి అని అంటే కాశీ విడిచిపెట్టి వెళ్ళాలి. కాశీ విడిచిపెట్టి మరి వింధ్యపర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ ఏమి చేయాలా, ఎట్లా వాడి ఎత్తును తగ్గించటం అంటే, ఒకటి అనుకున్నాడు ఆయన, వింధ్యపర్వతం దాటి నేను దక్షిణ దేశానికి వెళ్తా, దక్షిణాపథానికి వెళ్ళాలనంటే వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నాయనా, నేను ఈ కొండ ఎత్తు ఎక్కలేనురా, మరి నిన్ను దిగితే గాని దాటితే గాని దక్షిణ దేశానికి పోవటానికి వీల్లేదు, ఈ దోవనొచ్చాను నేను, కనుక నువ్వు ఎత్తు తగ్గించుకో అని వాడిని అడగాలి, ఒప్పించాలి, వెళ్ళాలి. ఇది ఆయన ఆలోచన. ఆ ఆలోచనతోటి దేవతలను సరే ప్రయత్నిస్తాను, వెళ్తానులేండి అన్నాడు. అక్కడి నుంచి ఇంకా కాశీ విడిచిపెట్టి వెళ్ళాలి. దేవతలందరూ వెళ్ళారు, మాట తీసుకున్నారు, మాట ఇచ్చాడు వాళ్లకు, కనుక వెళ్ళక తప్పదు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది, భార్యతో లోపాముద్రతో ఇలా అన్నాడు. చూశావా లోపాముద్ర, తానొకటి అనుకుంటే భగవంతుడు ఇంకోటి అనుకుంటాడు, తానొక్కటి తలచిన దైవం ఒక్కటి తలచును, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు అని అంటారు. అలా మనం కాశీలో ఉందామనుకున్నాము, కాశీలో ఉండటానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. కాశీలో ఒక విచిత్రమైన లక్షణం ఉన్నది. సుమారు 8:30 అవుతున్నది, ఈ పూటకి ఇంకొక 10 నిమిషాలు ఆ ప్రాంతంలో ముగించుకొని రేపటి నుంచి కొంచెం పెందలాడి మొదలు పెట్టుకొని ఎప్పుడు మొదలు పెట్టినా 8:30 ముగించుకుండేటట్లుగా చూద్దాము. ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే మరీ ఆలస్యం అయిపోయేటైతే అందరూ ఇళ్లకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కాబట్టి ప్రారంభించటం కొంచెం ముందు, ముగించటం మాత్రం 8:30 అలా పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాల్లో ముగింపుకొద్దాము. కాశీ విడిచిపెట్టి వెళ్ళాలి. కాశీలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరినీ ఇక్కడ ఉండనియరు లోపాముద్ర. మనకు కూడా ఇలాంటి స్థితి వస్తుందని నేను అనుకోలేదు. కాశీలో భైరవుడు ఉన్నాడు, దండపాణి ఉన్నాడు, వాళ్ళు అందరినీ ఇక్కడ ఉండనియరు. దండపాణి అయితే దండపాణి మనాశ్రిత్య యః కాశ్యాం సుఖమాప్నుయాత్ ప్రవివిష్టురహం కాశీం దండపాణిం భజామ్యహం. కాశీలో ఉండాలనంటే దండపాణి యొక్క అనుమతి కావాలి, కాశీలో ప్రవేశించాలనంటే భైరవుని యొక్క అనుమతి కావాలి. దండపాణి అని అంటే కాశీకి సివిల్ అథారిటీ, లేకపోతే మనం మామూలు ఇప్పటి భాషలో కలెక్టర్ను లేకపోయేటైతే కార్పొరేషను చీఫ్ సెక్రటరీ అనో ఏదో సిఇఓ అనో ఏదో అంటారు, అలాంటి పదవి. ఆ దండపాణి పూర్ణభద్రుడినే శివుని యొక్క పరిచారకుని యొక్క పుత్రుడు. అతడు చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ధన్యో యక్ష పూర్ణభద్ర ధన్యా కాంచన కుండల యయోర్జఠర పీఠే భూత్ దండపాణిర్మహామతి. పూర్ణభద్రుడనేటువంటి యక్షుడు, ఆయన భార్య కాంచన కుండల, వాళ్ళ ఇద్దరి సంతానం దండపాణి. ఆ దండపాణి అధికారి, ఆయన దగ్గర సంభ్రముడు ఉద్భ్రముడు అని ఇద్దరు అధికారులు ఉన్నారు. సంభ్రముడేమో ప్రపంచమంతా తిరుగుతూ అందరూ కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలని బుద్ధి పుట్టిస్తాడట. వస్తారు, కాశీలో ఉంటారు, వీళ్ళలో ఏదైనా లోపాలుండి అర్హత కనుక లేకపోయేటైతే ఆ ఉద్భ్రముడు అనేటువంటి వాడు ఏదో కల్పించి వీళ్ళని వెళ్ళగొడతాడు, అనారోగ్యం కల్పిస్తాడు, లేకపోతే ఇంటి నుంచి ఏదో కబురు వస్తుంది, మొత్తం మీద వెళ్ళగొడతాడు. మన పరిస్థితి కూడా అట్లా అయినట్టుంది. లోపాముద్ర దండపాణి మనవాడే, నన్ను రోజు పలకరిస్తూనే ఉంటాడు, ప్రేమగానే ఉంటాడు, కానీ అతీతమైన పరిస్థితి వచ్చింది, దేవతలే వచ్చి అడిగితే ఏం చేస్తాం మనము, ఎట్లా విడిచిపెట్టిపోదాము. ఇంత ప్రేమాస్పదమైన కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళేది. పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘా జంఘ్నుకన్యా. పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘా జంఘ్నుకన్యా. విడువంగవచ్చునే విఘ్నాంధకారార్కుడుంటి విఘ్నేషు మండూక జఠరు. మరువంగవచ్చునే మందార మధురసాస్వాద ఘూర్ణిత నేత్రువటుకనాథు. మానంగవచ్చునే మధ్యాంగ్న కాలంబు శ్రీ విశాలాక్షి కింజేతి భిక్ష. సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తు నేనింతవాడా, ఎట్లు పోనేర్తు కాశీ పుణ్యైక రాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశివాశి. హిమవత్ పర్వతముల నుండి సానువుల నుండి నిర్గతమైన మహాప్రవాహంతో వచ్చేటువంటి ఈ గంగానదిని ఎలా విడిచిపెట్టి వెళ్ళేది? విఘ్నములను తొలగించేటువంటి ఆడుంటి విఘ్నేశ్వరుణ్ణి విడువంగ వచ్చునే విఘ్నాంధకారార్కుడుంటి విఘ్నేశు మండూక జఠరు. ఆ నిరంతరం మందార మధువును ఆస్వాదిస్తూ ఎర్రబడిన కళ్ళతో ఉండేటువంటి ఆ భైరవుణ్ణి ఎలా విడిచిపెట్టేది? మరువంగ వచ్చునే మందార మధుర సాస్వాద ఘూర్ణిత నేత్రువటుకనాథు. మధ్యాహ్న సమయంలో ఆ తల్లి విశాలాక్షి అన్నపూర్ణ భిక్ష పెడుతుంది. మానంగ వచ్చునే మధ్యాహ్న కాలంబు శ్రీ విశాలాక్షి కింజేతి భిక్ష. ఏం చేసేది? సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తు నేనింతవాడా. దేవతలందరూ అంతటి వాళ్ళు వచ్చి ప్రార్థిస్తే ఎలా కాదనేది, కానీ ఎలా వెళ్ళేది కాశీని విడిచిపెట్టి? పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగ వార్ధి భామిని పోయి ఒత్తునమ్మా, అమరేంద్రులారలోలార్క కేశవులారా వనజ సంభవా పోయి ఒత్తునయ్యా, శ్రీ పూర్ణ భద్ర పారిషద నాయకులారా వటుక భైరవ పోయి ఒత్తునయ్యా, తీర్థ సంవాసులారా కృతార్థులారా పాశుపతులారా భాగ్య సంపన్నులారా, మందిరోద్యాన వాటికా మఠములారా పోయి వచ్చేదా మీ కాశీపురము ఎడలి. అమ్మా నిన్ను ఎలా విడిచిపెట్టేది విశాలాక్షి? శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్యకటాక్ష వాసవార్చిత పోయి ఒత్తునమ్మా. అమ్మా గంగాదేవి పోయొస్తాను తల్లి, ఓ దేవతలారా ఓ లోలార్క వెళ్ళొస్తానయ్యా, ఓ ఒటుక భైరవా నాకు అనుమతినియ్యవయ్యా, ఓ తీర్థ సంవాసులైన మహనీయులారా మందిరోద్యాన వాటికా మఠములారా ఓ పాశుపతులారా నేను వెళ్ళొస్తానయ్యా అని అలా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి కాశీని దాటుతూ అంటాడు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంగు కన్యా. లోపాముద్ర మళ్ళీ ఎప్పటికీ చూస్తామో కదా. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను విశ్వలోకారాధ్యు విశ్వనాథు, ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను మహిమాస్పదము ముక్తి మంటపంబు, ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను డుంటి విఘ్నేశు మండూక జఠరు, ఇంకా ఎన్నడు చూతునో ఏను దుర్గా. ఎప్పటికీ మళ్ళీ ఎప్పటికీ వీళ్ళందరినీ చూస్తానో కదా అని అనుకుంటూ అలా బయలుదేరి వెళ్ళట్ట. ఆయన బయలుదేరి వెళ్ళి నెమ్మదిగా పర్వతములు నదీ నదములు దాటుతూ నగరాలు దాటుతూ చిట్ట చివరకు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మహాపురుషుడు యోగీశ్వరుడు మహాతపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి వస్తున్నాడు. చూశాడు అంత దూరం నుంచి వింధ్య పర్వత రాసు స్వాగతం చెప్పి నమస్కారం చేసి తీసుకెళ్ళి అతిథి పూజలాగా మర్యాదలన్నీ చేసి స్వామి పెద్దలు భార్యాసహితులై వచ్చారు, మా దగ్గర హాయిగా కొన్నాళ్ళు ఉండండి విశ్రాంతి తీసుకోండి మీకు సేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగించండి అన్నాడు. అంటే వచ్చాను ఈ పూట విశ్రాంతి తీసుకుంటాను, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళాలా అన్నాడు. సరే చిత్తం అన్నాడు. ఇక మర్నాడు బయలుదేరి నేను నీ కొండ దాటి దక్షిణ దేశానికి వెళ్ళాలయ్యా, నేను పెద్దవాడినైనాను మా ఆవిడ కూడా ముసలమ్మైంది మేమిద్దరం కొండెక్కలేము, నీ చూస్తే ఏదో చాలా ఎత్తు పెంచున్నావు నువ్వు, ఎత్తుగా ఉన్నాయి నీ శిఖరాలు నేను దాటలేనయ్యా, మరి నేను అవతలికి వెళ్ళాలే, నీ కొండ శిఖరముల ఎత్తు తగ్గించు, నేను వెళ్ళాలి అన్నాడు. కాదంటాడా? కాదనే ధైర్యం లేదు. ఎందువల్ల కాదంటే నువ్వు భస్మవదువుగాక అంటే క్షణంలో బూడిద కూర్చుంటాడు, ఇంకా మిగిలేదేమి ఉండదు. ఆయన మాట కాదనే ధైర్యం ఎవడికి లేదు. కుంభసంభవుడైన ఆ మహర్షి వాతాపి ఇల్వలులను చంపాడు. వాతాపిని జీర్ణం చేసుకున్నాడు రాక్షసుణ్ణి. సముద్రం మొత్తాన్ని అలా ఆకర్షించి చేత్తో పుడిసిరితో పట్టుకొని తాగేశాడు ఆయన. సముద్రంలో రాక్షసులు దాక్కున్నారు, వందల మైళ్ళ లోతున వాళ్ళని ఏం చేయలేకుండా ఉన్నామని దేవతని వెనకోసారి వస్తే వెళ్ళి సముద్రంలో నీళ్ళని తాగేశాడు. ఆ రాక్షసులను చంపాడు, చంపారు దేవతలు. అంతటివాడు ఆయన మాట కాదనే ధైర్యం లేదు. శాపాయుధుడైన మహర్షులు శాపాయుధులు కనుక శాపాయుధుడైన ఆ మహర్షిని కాదనలేక ఎత్తు తగ్గించాడు, దాటాడు. దాటిన తర్వాత కొంత దూరం ఆయన తోడుగా వెళ్ళి, మామూలుగా వెనకటి కాలంలో ఆచారం ఏమిటనంటే ఎవరైనా పెద్దలను పంపించేటప్పుడు తటాక ప్రాంత ప్రదేశం దాకా వెళ్ళాలి, ఆ ఊరి చెరువు దాకా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని పంపించి వెనక్కు రావచ్చు. అట్లా వింజపర్వతరాజు వెళ్ళి ఇంకా నేను ఉంటానండి అన్నాడు. అగస్త్యుడు ఒక్కసారి చూసి అన్నాడు, చాలా సంతోషమయ్యా, మంచి సేవ చేసావు మాకు, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఏమో, ఈలోపు మళ్ళీ పెంచుతానంటావేమో, వద్దు అట్లనే ఉండు, నువ్వు పెంచడానికి వీల్లేదు, జాగ్రత్త అన్నాడు. ఇంకేముంది, అయిపోయింది. అక్కడి నుండి దక్షిణ దేశానికి వెళ్ళాడు ఆయన. దక్షిణ దేశానికి వెళ్ళి మధ్యలో శ్రీశైలం, మధ్యలో దక్షారామానికి వచ్చాడు. ఆ దక్షారామంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. దక్షారామ భీమేశ్వరుని సేవ చేసుకున్నాడు. మాణిక్యాంబ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అక్కడి నుంచి ఇంకా కదులుతూ కదులుతూ శ్రీశైలం వెళ్ళాడు. మధ్యలో ఉండే క్షేత్రాలన్నీ చూసుకుంటూ చూసుకుంటూ చిట్ట చివరకు కంచికి వెళ్ళాడు ఆయన. కానీ కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెళదాం ఈ పూటకు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నారాయణ నారాయణ.